ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సంతృప్తిలోనే సంపద ఉంది అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. సంతృప్తిలోనే సంపద ఉందని, అదే జీవితంలో సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు ఏనాటి నుండో మనకు చెప్తూ వస్తున్నారు. అయినా ఈ పరుగు పరుగుల జీవితంలో తృప్తి లేక, సంతృప్తి లేక, ఉన్నది సరిపోక, ఉన్నదానిలో సంతృప్తిగా జీవించడం నేర్చుకోలేక అనేక ఇబ్బందులకు లోనవుతూ ఉంటాము. అసలు ఏ విధంగా వ్యక్తి సంతృప్తిగా ఉండగలడు? ఏమి చేయడం ద్వారా మనం జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం? సంతోషాన్ని మించిన సంపద లేదు అని అంటారు. కొందరికి పాపం అన్నీ ఉన్నా ఆ ఒక్కటి ఉండదు. మరి దాన్ని ఎలా పొందాలి? పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు ఎంతో విస్తారమైన రాజ్యం కలిగి, చక్కటి ప్రజలు ఉండి, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో తులతూగుతూ, నిత్యము ఎంతో సంపద తనకు వచ్చి చేరుతూ, వేటికి లోటు లేకుండా ఉంటాడు. కానీ తన మనస్సు ఎప్పుడూ ఏదో వెలితిగా, అశాంతిగా, అసంతృప్తిగా ఉంటూ ఉంటుంది. లోపల అంత సంతోషం ఉండదు. తనకు తన పరిస్థితిని చూసుకొని, నేను ఇంత సంతోషం లేకుండా ఎందుకు ఉంటున్నాను, ఏదో వెలితిగా ఎందుకు అనిపిస్తుంది, అసంతృప్తి ఎందుకు ఉంది నాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకసారి తన రాజ్యంలోనే, తన భవంతి పక్కనే పనిచేసుకునేటువంటి ఒక పనివాడిని కూడా తను రోజు గమనిస్తూ ఉంటాడు. అతను పనిచేసుకుంటూ, చక్కగా పాడుకుంటూ, ఆడుకుంటూ సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు. ఏదో చిన్న మూటలో కాస్త అన్నం తెచ్చుకొని అది తింటూ, ఆ పనిలో కూడా పూర్తిగా మంచిగా సంతోషంగా ఏదో ఒకటి పాటలు పాడుకుంటూ తను పనిచేసుకుంటూ ఉంటాడు. నిత్యము తనను చూస్తూ, తనతో తనను పోల్చుకుంటూ, ఇతడికి ఏమీ లేకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు, మరి నేనేమో అన్నీ ఉండి కూడా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, అతడిలో ఉన్నంత సంతోషం, ఆనందం నాలో ఎందుకు ఉండట్లేదు, కారణమేమిటి అని ఆలోచనలో పడతాడు. ఇక ఉండబట్టలేక ఒకరోజు అతన్ని పిలిచి, నువ్వింత సంతోషంగా ఎలా ఉంటున్నావు అని అడుగుతాడు. దానికి అతను, రాజా, నాకు కావలసినటువంటిది మంచి వేడి అన్నం కావాలి, అదేవిధంగా ఉండడానికి తలపై కప్పు కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఇవన్నీ నాకు మంచిగా లభ్యమవుతున్నాయి, నా భార్య పిల్లలు అందరూ, నేను ఉన్నదానిలో సంతృప్తిగా జీవిస్తున్నాము, మా అవసరాలు తీరుతున్నాయి, కాబట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాము అని నవ్వుకుంటూ చెప్తాడు. కానీ ఆ రాజుకు ఆ జవాబు సంతృప్తిని కలిగించదు. మరి అవన్నీ నాకు కూడా ఉన్నాయి, నాకు అతనికన్నా ఇంకా మంచిగా ఉన్నాయి, మరి నాకా సంతోషం ఎందుకు ఉండట్లేదు అన్న ప్రశ్న తనకు కలుగుతూ ఉంటుంది. సరే, ఆ రాజుగారు తన సలహాదారైనటువంటి తన గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఆ గురువుతోటి తను చూసినటువంటి, తను గమనించిందంతా చెప్పి దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు కాస్త ఆలోచించి, ఇతడికి నేను కూడా ఏదైనా జవాబు చెబితే ఆ జవాబుతో ఈ రాజు సంతృప్తి చెందడు, కాబట్టి అతను ప్రత్యక్షంగా తనకు తాను అనుభవం చేసుకుంటే కానీ తనకు తాను అర్థం చేసుకోలేడు అని అనిపించి, తనకు మీరు ఒక పని చేయండి, ఒక చిన్న మూటలో ఒక 99 బంగారు నాణేలు వేసి ఆ పనివాడి ఇంటి ముందు మీరు పెట్టండి, పెట్టి ఆ తర్వాత నుండి ఆ పనివాడిని జాగ్రత్తగా గమనించండి రాజా అని ఆయన చెప్తాడు. సరే, గురువు గారు చెప్పిన విధంగా తను బంగారు నాణాలన్నీ ఒక 99 నాణాలు ఒక సంచిలో మూటలు కట్టి తన ఇంటి ముందు ఆ పనివాడి ఇంటి ముందు పెట్టే ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ పనివాడు అక్కడికి వచ్చి ఈ చిన్న సంచి చూసుకొని మూట చూసుకొని లోపలికి తీసుకువెళ్ళి దాన్ని ఇప్పి చూసేసరికి అందులో బంగారు నాణాలు కనిపిస్తే ఇక అతని ఆనందానికి సంతోషానికి అవధులు లేకుండా ఉంటాయి. తను జీవితంలో ఎప్పుడూ బంగారు నాణాన్ని చూడలేదు, వాడలేదు. ఎంతో కష్టపడితే తన అవసరానికి తగినట్టు కొద్దిగా డబ్బు తనకు వస్తుంది. కానీ ఈరోజు భగవంతుడు తనకి ఇన్ని బంగారు నాణాలు ఇచ్చాడని ఎంతో సంతోషంగా తన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ తన అదృష్టాన్ని కొనియాడుతూ చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాడు. ఇక కాసేపటికి మెల్లగా నాణాలన్నింటినీ బయటకు తీసి వాటన్నింటినీ లెక్క పెడతాడు. అలా లెక్క పెట్టిన తర్వాత అవి 99 ఉంటాయి. మళ్ళీ తీసి మళ్ళీ లెక్క పెడతాడు, ఇలా 3-4 సార్లు లెక్క పెడతాడు. అయినా 99 ఉంటాయి. 99 నాణాలు ఎవరు పెట్టరు కదా, పెడితే 100 నాణాలు పెడతారు. ఆ ఒక్కటి ఏమైనా పడిపోయిందేమో చుట్టూరా అని చెప్పి మొత్తం ఇంటి చుట్టూరా వెతుకుతాడు. మొత్తం వెతికి 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 రాత్రంతా వెతికి దొరక్క ఆ ఒక్క నాణం పోయింది ఎక్కడో అనుకొని ఆ ఒక్క నాణాన్ని ఎలాగైనా సంపాదించాలి అని అనుకుంటాడు. ఇక ఆ నాణాలన్నింటినీ జాగ్రత్త పెట్టి ఇక తన మనసులో ఒకే విషయం తిరుగుతూ ఉంటుంది. అదేమిటి అంటే ఆ 100వ బంగారు నాణాన్ని సంపాదించాలి. తన దగ్గరున్నటువంటి ఆ 99 నాణాలని 100 నాణాలుగా చేయాలి అని గట్టిగా మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇక మరునాడు నుండి ఆ పనికి ఉపక్రమిస్తాడు. ఇక రోజు అదే చింతన మనసులో తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి. ఇక తన దృష్టంతా దాని మీదకి వెళ్తూ బాగా అతిగా పనిచేస్తూ రోజు ఎక్కువసేపు పనిచేయడం, ఇంకా నిద్రాహారాలు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇక అదే పనిలో నిమగ్నమవుతూ ఉంటాడు. ఇంకా చికాకు పెరుగుతూ ఉంటుంది. తన భార్య పిల్లలు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తనకు సహాయం చేయట్లేదు అని వాళ్ళ మీద కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి, చికాకు పెరుగుతూ ఉంటుంది. ఆ చికాకులో ఏదో ఒకటి మాటలు అనేయడం, అది ఘర్షణగా పెరగడం, ఆ ఘర్షణలోంచి అశాంతి, ఇక అతని ప్రవర్తనలో మార్పు రావడం మొదలవుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి, రోజు రోజుకి తన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. ఇదంతా రాజు గమనిస్తూ ఉంటాడు. ఇంతకుముందు రోజు ఆడుతూ పాడుతూ వచ్చి పని చేసుకునేటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఆడుతూ పాడుతూ రావట్లేదు. చాలా మార్పు వచ్చింది, తన సంబంధాలు కూడా పాడవుతున్నాయి. ఇక తర్వాత తను ఆ గురువు గారిని ఈ విషయం అంతా చెప్పి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు నవ్వుతూ, ఆ పేదవాడు కూడా మీ సమూహంలోకి చేరాడు రాజా అని అంటారు. అదేమిటి అని ప్రశ్నిస్తే, ఆ ఒక్కటి చేరడం ద్వారా, ఆ ఒక్కటిని పొందడం ద్వారా నా జీవితంలో సుఖశాంతులు వస్తాయి, ఆ ఒక్కటి పొందితే నేను అన్నిటినీ పొందుతాను, ఇది ఒక్కటి వచ్చేస్తే ఇక అన్నీ వచ్చేసినట్లే అంటూ భావించేటువంటి ఆ సమూహంలోకి ఇప్పుడు అతను కూడా చేరాడు అని ఆ గురువు చెప్తాడు. దాంతో రాజుకు తన సమస్యకు కారణమేమిటి అన్నది అర్థమవుతుంది. ఈ వివరణ తన జీవితంలో ఒక చక్కటి మార్పును తీసుకొస్తుంది. ఆ ఒక్కటి వచ్చేస్తే జీవితంలో సుఖశాంతులు వచ్చేస్తాయని, భోగు అన్నీ వచ్చేస్తాయని పరిగెడుతూ ఆ ఒక్కటిని పొందేటువంటి ప్రయత్నంలో మన చేతికి వచ్చినటువంటి 99 వాటిని వదిలేస్తూ ఉంటారు కొందరు. ప్రతి ఒక్కరికి అవసరమైన దానికన్నా భగవంతుడు ఎక్కువగానే ఇచ్చాడు. ఆ ఉన్న వాటిలో సంతృప్తిగా వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే అవసరాలన్నీ సక్రమంగా తీరగలవు. అలాగే భగవంతుడు కొద్దిగా ఎక్కువగా కూడా వివిధ సందర్భాల్లో అందిస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆ ఎక్కువ సంపదను వినియోగించుకునేందుకు బదులుగా ఇంకా ఎక్కువ కావాలి, దానిని ఇంకా చేయాలి, లేక దాన్ని ఇంకో స్థాయికి, లేకపోతే ఇంకా ఇంతగా చేయాలి అనేటువంటి ప్రక్రియలో అసలు ఉన్నదానికి విలువను కూడా ఇచ్చుకోలేక అతిగా పనిచేసుకుంటూ రాత్రి లేక పగలు లేక పగురుగెడుతూ పరిగెడుతూ నిద్రాహారాలను లెక్క చేయకుండా సత్సంబంధాలను, నిద్రాహారాలను, అలాగే ఇతరులందరితో ఉండేటువంటి అన్యోన్యమైనటువంటి ఆ సంబంధాలను కూడా ఫలంగా పెట్టి, సుఖాన్ని ఫలంగా పెట్టి, శాంతిని ఫలంగా పెట్టి వాటి వెనుక పరిగెడుతూ సాధించేదేమిటి అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఇక ఆ 99 ఉన్న 99 వాటికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత, ఆ పొందితే సంపూర్ణం చేసుకుంటామని పరిగెత్తేటువంటి దానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత, జీవితంలో సుఖశాంతులనేవి చివరిలో వచ్చేటువంటి ఫలాలు కావు, జీవిత యాత్ర ప్రారంభం నుండి చివరి వరకు వెళ్ళేటువంటి సమయంలో మనం ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఈ సుఖశాంతులు, ప్రేమ, అభిమానం. ఈ యా ఒక్కటి పొందే ప్రయత్నంలో ఆ పేదవాడు ఏ విధంగా తన అన్యోన్యమైనటువంటి కుటుంబం అంతటినీ కూడా అశాంతిగా మార్చుకున్నాడు, అలా అశాంతిగా మార్చుకునేటువంటి అవసరం లేకుండా తాను ఆ 99 వాటిని ఉపయోగించుకుంటే తన తరతరాలు ఎంతో సుఖంగా ఉండగలిగేది. కానీ ఆ పరిగెడుతూ ఏదో అసంతృప్తితో ఇంకా అదేదో నింపాలి అనేటువంటి ప్రయత్నంలో తన శాంతిని పోగొట్టుకున్నట్లుగా కాకుండా ఉన్న వాటిని చక్రమంగా వినియోగిస్తూ చక్కగా వాటిలో ఆనందాన్ని పొందుతూ, ఆనందాన్ని పంచుతూ సంతోషంగా ఉండడం తెలివైనటువంటి, వివేకమైనటువంటి విధానం. అలా కాక కేవలం భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పాడు చేసుకోవడంలో అర్థం లేదు. భవిష్యత్తు కోసం కృషి చేయాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, కానీ వర్తమానాన్ని ఫలంగా పెట్టి సంబంధాలను, సుఖశాంతులను ఫలంగా పెట్టి కాదు. ఈ విషయాన్ని ఆ రాజు చక్కగా అర్థం చేసుకొని మళ్లీ తన జీవితాన్ని సుఖశాంతిమయంగా మార్చుకోగలిగాడు. మనము దీని నుండి చక్కటి పాఠాన్ని నేర్చుకోగలం. మళ్లీ ఇంకొక అంశంతో రేపు జీవన సూత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.